ॐ श्री साईनाथाय नमः।
श्री साई बाबा सच्चरित्रम् 9వ అధ్యాయం శిరిడి యాత్ర యొక్క లక్షణాలు. శిరిడి సందర్శనంలోని ఒక ప్రత్యేక విశేషం ఏమంటే, బాబా అనుమతి లేనిదే ఎవరూ శిరిడి విడవలేకుండేది. బాబా అనుమతి లేక ఎవరైనా శిరిడి విడిచి వెళ్లినచో వారు ఊహించని కష్టాలు కొనితెచ్చుకునేవారు. బాబా ఎవరినైనా బయలుదేరండి అని సెలవిచ్చిన తర్వాత ఇక శిరిడిలో ఉండరాదు. సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు వెళ్లినప్పుడు బాబా వారికి స్పష్టంగానూ లేక సూచనాప్రాయంగానూ కొన్ని సలహాలనిచ్చేవారు. బాబా ఆదేశానుసారం నడుచుకుని తీరవలను. వ్యతిరేకముగా వెళితే ప్రమాదాలు ఏవో తప్పక వచ్చేవి. ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యాకోతే పాటిల్. తాత్యాకోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్కామ్లో జరిగే సంతకు బయలుదేరారు. హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్కావ్ సంతకు వెళ్తున్నాను అని చెప్పారు. బాబా అతనితో, తొందరపడవద్దు, కొంచెం ఆగు, సంత సంగతి అతుండనివ్వు, ఊరు విడిచి అసలు బయటికి ఎప్పటికీ వెళ్ళగలదు అని అన్నారు. సంతకు వెళ్ళవలని అని తాత్య ఆతురతను చూసి, కనీసం సామాను అయినా వెంట తీసుకుని వెళ్ళు అని బాబా చెప్పారు. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగాను ఎక్కి కోపర్కావ్ బయలుదేరారు. టాంగాకు కట్టిన రెండు గుర్రాలలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది, మిక్కిలి చురుకైనది. శిరిడి వదిలి సావుల్ విహర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగింది. కొంత దూరం వెళ్లిన పిమ్మట కాలు మడతపడి అది కూలపడింది. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలేదు, కానీ తల్లి వలి ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చింది. మరొకప్పుడు కూడా ఇలాగే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హార్ గ్రామానికి ప్రయాణమై దారిలో తాంగా ప్రమాదానికి గురయింది. ఐరోపా దేశస్థుని ఉదంతం. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడు ఒకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం తిరిగి వచ్చారు. తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రాన్ని కూడా తెచ్చుకున్నారు. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేశారు. బాబా ముందు నోకరిల్లి వారి చేతిని ముట్టిడవలను అనే కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప యత్నించింది. కానీ బాబా అతన్ని మసీదులో ప్రవేశించడానికి నిషేధించింది. కిందగా మసీదు ముందు గల బహిరంగావరణములో కూర్చుండి తమను దర్శించుకునవచ్చును అన్నారు. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతృష్టిపడి వెంటనే శిరిడి విడిచి వెళ్లాలి అని నిశ్చయించుకున్నాడు. బాబా సెలవు పొందుటకు వచ్చింది. తొందరపడక మరుసటి దినం వెళ్ళు అని బాబా చెప్పారు. తక్కినవారు కూడా బాబా ఆదేశాన్ని పాటించమని సలహా ఇచ్చారు. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగాయికి శిరిడి నుండి బయలుదేరాడు. మొదట గుర్రాలు బాగుగానే పరిగెత్తాయి. సావుల్ విహర్ దాటిన వెంటనే కొద్దిసేపట్లో ఒక సైకిల్ టాంగాకు ఎదురుగా వచ్చింది. దాన్ని చూసి గుర్రాలు బెదురుకున్నాయి. టాంగా తలక్రిందులైంది. ఆ పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపై కొంత దూరం ఇవ్వబడింది. ఫలితముగా గాయాలను బాగు చేసుకునేట కానీ కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యాయి. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలవుదరని, బాబా ఆజ్ఞానుసారం వెళ్లేవారు సురక్షితముగా ఉండరని జనులు గ్రహించారు. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనంచే జీవితాంతమంతయో గడపటం ఎందుకు అనే సందేహం చాలామందికి కలగవచ్చు. దీనికి, భిక్షాటనం చేసి జీవించే హక్కు ఎవరికి కలదు, పంచశూనములు వాటిని పోగొట్టుకుని మార్గమేది అని 2 ప్రశ్నలకు వచ్చే సమాధానముతో సమాధానపడము. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట ఎందు అపేక్ష వదులుకుని సన్యసించువారు భిక్షాటనము చే జీవించవచ్చు అని మన శాస్త్రములు ఘోషిస్తున్నాయి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కారు. వారు అస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యం నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుకుండెను. ఈ సకల జగత్తంతయు వారి గృహము. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి వారికి భిక్షాటన చేసే హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూరములు వాటిని తప్పించుకుని మార్గము ఆలోచిద్దాము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయాలి. అదేమంటే దంచటము, విసరటము, పాత్రలు తోమటము, ఇల్లు ఊడవడము, తుడవడము, పొయ్యి అంటించటం. ఈ 5 పనులు చేసేటప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను. ఈ పాప పరిహారానికి మన శాస్త్రములు 6 మార్గాలు ప్రబోధిస్తున్నాయి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థులు మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనములకు, ఆత్మసాక్షాత్కారములకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడగడంలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చుకున్నట్లు అనిపించేది. తమ ఇంటి కుమ్మము వద్దని ఇంత గొప్ప ప్రబోధమును పొందిన శిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు. భక్తుల అనుభవము. శ్రీకృష్ణుడు భగవద్గీత 9 అధ్యాయము 26 శ్లోకమందు శ్రద్ధాభక్తులతో ఎవ్వరు ఏమి అంటే పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు కాని అర్పిస్తే దానిని నేను గ్రహించదని అని చెప్పారు. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయం ఏమిటంటే తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలను అని అనుకుని మరే కారణం చేతనైనను ఆ సంగతి మరిచిపోతే అలాంటి వారికి బాబా ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించేవారు. అలాంటి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోతున్నాను. తర్కడ్ కుటుంబం. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబా సాహెబ్ తర్కడ్ ఒకనొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైన తరువాత బాబాకు ప్రియభక్తుడయ్యాడు. అతని భార్యాపుత్రులు కూడా బాబాను చాలా ప్రేమించేవారు. ఒకసారి తల్లి కొడుకులు శిరిడీకి వెళ్లి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించుకున్నారు. శిరిడీ వెళ్ళటానికి సంతోషదాయకమైనని కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణం ఏంటి అంటే తన తండ్రి ప్రార్థనా సమాజములకు చెందినవాడవటచూ ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగ్గా చేయకపోవచ్చునని సంశయించింది. కానీ బాబా పూజను తాను నియమానుసారం సక్రమంగా చేసేదని తండ్రి వాగ్దానం చేయుటచే బయలుదేరింది. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి శిరిడీకి వచ్చారు. ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి యొక్క తర్కడ్ చాలా పెందల కడిమి నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబాకు పఠమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనము వల్లే కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తన చేయించవలసిందిగా ప్రార్థించను. ఆనాటి పూజను సమాప్తి చేసుకుని నైవేద్యముగా కలకండను అర్పించను. భోజన సమయమందు దానిని పంచిపెట్టాను. ఆనాటి సాయంత్రము, ఆ మరుసటి దినము అంటే ఆదివారం నాడు పూజ అంతా సవ్యంగా జరిగింది. సోమవారం కూడా చక్కగా గడిచింది. ఆత్మారాముడు ఎప్పుడూ ఇలా పూజ చేసి ఉండలేదు. పూజ అంతా కొడుకుకు వాగ్దానం చేసినట్లుగా సరిగ్గా జరుగుతున్నందుకు సంతోషించింది. మంగళవారం నాడు పూజను ఎప్పటికలు చేసి కచేరీకి వెళ్ళింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకపోవడం గమనించను. నౌకర్ను అడగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరుచుటచే ప్రసాదం లేదని బదులు చెప్పను. ఈ సంగతి వినగానే భోజనానికి కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరను. బాబా తనకు ఆ విషయం జ్ఞప్తికి తేలినందుకు నిందించింది. ఈ సంగతులన్నింటినీ శిరిడీలో ఉన్న తన కొడుకుకు రాసి బాబాను క్షమాపణ వేడుమనింది. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 జరిగింది. అదే సమయమందు శిరిడీలో మధ్యాహ్నహారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇలా అన్నారు. తల్లి, ఏవైనా తినాలనే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి వెళ్ళాను. తలుపు తాళం వేసి ఉండను. ఎలాగో అలా లోపలికి ప్రవేశించాను. కానీ అక్కడ తినటానికి ఏమీ లేకపోవటచే తిరిగి వచ్చేశాను అన్నారు. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ పక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏదైనా లోటుపాటులు జరిగి ఉండవచ్చునని గ్రహించి ఇంటికి వెళ్లటానికి సెలవు ఇవ్వమని బాబాను వేడింది. అందుకు బాబా పూజను అక్కడే చేయమని, ఇంటికి వెళ్లని అవసరం లేదని చెప్పను. వెంటనే కొడుకు సిరిడిలో జరిగిన విషయమంతా వివరంగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకున్నాడు. ఈ రెండు ఉత్తరాలు ఒకటి దానికొకటి మార్గమధ్యమును తటస్థపడి తమ తమ గమ్యస్థానాలను చేరుకున్నాయి. ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయం, ఒకసారి ఆమె మూడు పదార్థాలు బాబాకు నైవేద్యం పెట్టడానికి సంకల్పించుకుంది. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడా. బాబా దీనిని ఎలా గ్రహించినో చూద్దాం. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో సిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడి, రెండవ దానితో వేపుడు చేసి బాబాకు వడ్డించమని వేడింది. సిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనానికి కూర్చునేటప్పుడు తీసుకువెళ్ళింది. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా అనిపించింది, కావున దానిని అందరికీ పంచిపెట్టింది. వెంటనే తమకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలి అని బాబా అడిగారు. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచింది. అది వంకాయల కాలం కాదు కనుక ఆమె ఏమీ తోచకుండను. వంకాయలు ఎలా సంపాదించుతా అనేది ఆమెకు పెద్ద సమస్య అయింది. వంకాయ పచ్చడి తెచ్చిందెవరు అని కనుక్కొనగా పురందరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమె చేసి పెట్టాలి అని ఆమెకు కబురు పంపారు. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందుకు కోరారో తెలిసింది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడ్డారు. 1915 డిసెంబర్లో గోవింద బాలారాం మాన్కర్ అనే ఆయన సిరిడీకి వెళ్లి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవాలను అని అనుకున్నారు. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చింది. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపాలి అని ఇల్లంతా వెతికింది. కాని ఒక్క పేడా తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పించబడి ఉండింది. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండను. కాని బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపిను. బాబా దానిని పుచ్చుకుని తినును అని నమ్మి ఉండను. గోవిందుడు సిరిడి చేరు, బాబాను దర్శించను. కాని పేడా తీసుకుని వెళ్ళుట మరిచింది. బాబా అప్పటికీ ఊరుకున్నారు. సాయంత్రం బాబా దర్శనానికే వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకోవడం మర్చను. అప్పుడు బాబా ఓపిక పట్టలేక తన కొరకు ఏవైనా తెచ్చావా అని అడిగారు. ఏమీ తీసుకురాలేదు అని గోవిందుడు జవాబిచ్చాడు. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగారు. కుర్రవాడు అది అంతా జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడ్డాడు. బాబాను క్షమాపణ కోరను. వసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చారు. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కున మింగారు. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించారు. నా భక్తులు నన్నెలా భావిస్తారో నేను వారిని ఆ విధంగా అనుగ్రహించును అనే గీతావాక్యాన్ని నిరూపించారు. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య సిరిడీలో ఒక ఇంటి అందు దిగింది. మధ్యాహ్న భోజనం తయారైంది. అందరికీ వడ్డించారు. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరగడం ప్రారంభించింది. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరింది. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినింది. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు వెళ్లగా బాబా ఆమెతో ఇలా అన్నారు, తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టావు. నా జీవశక్తులు సంతృప్తి చెందాయి. ఎల్లప్పుడూ ఇలాగే చేయింది. ఇది నీకు సద్గతి కలుగు చేస్తుంది. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను. నా యందు ఇలాగే దయ ఉంచుకుని మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపు. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఉంచుకున్నాను. ఇదంతా ఆమెకు ఏమీ బోధపడలేదు. కావున ఆమె ఇలా జవాబిచ్చింది, బాబా నేను నీకెలా భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేస్తున్నాను. అందుకు బాబా ఇలా జవాబిచ్చాడు, నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ ప్రేమపులు తీయిస్తున్నాను. నీ భోజనమ్మకు ముందు ఏ కుక్కను నీవు చూసి రొట్టె పెట్టావో అది నేను ఒక్కటి. అలాగే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గల అన్నీ నా అంశాలే. నేనే వాని ఆకారంలో తిరుగుతున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతా వేరు అని ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవించింది. ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయమును ఎంతో కదిలించాయి. ఆమె నేత్రాలు అశ్రువులతో నిండాయి. గొంతు గద్గదమయ్యను. ఆమె ఆనందానికి అంతు లేకుండా నీతి జీవులన్నిటి అందు భగవంతుని దర్శింపుము అనేది ఈ అధ్యాయంలో నేర్చుకునవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని ప్రతిజీవియందు చూడమని ప్రబోధిస్తున్నాయి. ఈ అధ్యాయం చివర చెప్పిన ఉదాహరణములన్నీ ఇతర అనేక భక్తుల అనుభవముల వలను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధాలను తమ ఆచరణ రూపమును చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.